There was a time when the Pharisees came to Jesus in Matthew chapter 19.
మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక సందర్భంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చారు.
And this is a very important passage of scripture.
లేఖనాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం.
I want you to turn please to Matthew chapter 19.
దయచేసి మీరంతా మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని చూడాలని కోరుతున్నాను.
And the Pharisees came to him, verse 3, and asked him, is it lawful for a man to divorce his wife for any cause at all?
మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా.
And they were trying to test him.
వారు ఆయన్ని శోధించాలని కోరారు.
And Jesus replied, saying, in the beginning, haven't you read that in the beginning, the one who created them made them male and female?
4వ వచనంలో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని మీరు చదవలేదా?
సో ఐ వాంట్ యు టు సీ దట్ లిటిల్ ఫ్రేజ్ దేర్ ఇన్ ద బిగినింగ్.
ఇక్కడ ఆది నుండి అనేటటువంటి మాట మీరు చూడాలని కోరుతున్నాం.
In the beginning, when God made Adam and Eve, there was no provision for divorce.
Adiyundu Adamunu Havvanu devudu srujinchinappudu ee vidanaaduta vidaakalu uttam anetattunda daniki evidamainaatvanti yerpaadu ledappudu.
But in the law of Moses,
aithe Moshe dharma shastram vachin tarvata,
in the book of Deuteronomy we read,
dvitiyopadeshikarnamulo manam chadivinappudu,
that God said, if you divorce your wife, then you must give her a certificate of divorce.
Devudu cheppindi emantante nee bhariku nee vidanaadinatayite aameku parityaga patrika ivvali ani chepparu.
That you can read in Deuteronomy 24.
Dvitiyopadeshikarnam 24వ అధ్యాయంలో ఈ వివరాలను చదవగలరు.
Verses 1 to 4.
మొదటి వచనం నుండి 4వ వచనం వరకు.
God was not telling them to divorce their wife.
అంటే దేవుడు తన భార్యను విడనాడమని చెప్పట్లేదు.
What he said is, if you do divorce her, then make sure you give a certificate to her.
ఆయన చెప్పింది ఏమంటే నీవు గనక విడనాడ కోరినట్టయితే ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి.
బట్ దే ట్విస్టెడ్ ఇట్ టు దేర్ ఓన్ బెనిఫిట్, దీస్ ఫారిసీస్.
అయితే ఈ పరిసయ్యులు తమ స్వప్రయోజన నిమిత్తమై దాన్ని వేరే రకంగా వక్రీకరించారు.
Even though Moses had not commanded it, they said Moses has commanded it.
మోషే దాన్ని ఆజ్ఞాపించకపోయినప్పటికి మోషే ఆజ్ఞాపించిననే మాట చెప్తున్నారు.
So we read in Matthew 19 and verse 7.
గనక మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం.
That they say to the Lord, if why then did Moses command to give a certificate and send her away?
అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా.
The word they used was Moses commanded it.
గనుక మోషే ఆజ్ఞాపించినాడని వాళ్ళు చెప్పారు.
But Jesus said no.
అయితే యేసుక్రీస్తు ప్రభువార కాదు.
See in verse 8, Moses permitted it, not commanded it.
మోషే దాన్ని ఆజ్ఞాపించలేదు, దాన్ని అంగీకరించినాడు.
There are a lot of things God permits, but he doesn't command.
దేవుడు అనేకమైనటువంటి సంగతులు దేవుడు ఆజ్ఞాపించట్లేదు, కానీ దాన్ని అనుమతిస్తున్నాడు.
If we don't read the scripture carefully, we can miss these important things.
ఈ లేఖనాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవకపోతే దాన్ని వేరే రకంగా వక్రీకరించే సందర్భం ఉంది, అవకాశం ఉంది.
See, for example, one man does not like his wife.
ఒకవేళ ఉదాహరణ చూడండి, ఒక మనిషికి తన భార్య అంటే ఇష్టం లేదనుకోండి.
And he goes to Deuteronomy 24. He goes to Deuteronomy 24.
అప్పుడు ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో చూసి,
and he reads there.
ఆయన అక్కడ చదువుతాడు.
What does he read?
ఏం చదువుతాడు?
In Deuteronomy 24 verses 1 to 4.
ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో,
that if it happens that a man does not find favor, the finds some indecency in his wife, and he writes a certificate of divorce and puts it in her hand.
మొదటి వచనంలో, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినీడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను.
If you read that carefully, there is no command to put away your wife.
ఇక్కడ చాలా జాగ్రత్తగా చదివినట్టయితే భార్యను వదిలిపెట్టేమని ఇక్కడ ఆజ్ఞ లేదు.
He's saying if you put her away, then you give a certificate of divorce.
ఇక్కడ రాయబడింది ఏమిటంటే నీవు గనక ఆమెను బట్ వదిలి పెట్టాలంటే పరిచయ పత్రిక రాయించివ్వాలండి.
వెన్ ఎ మ్యాన్ డస్ నాట్ లైక్ హిస్ వైఫ్,
అయితే ఒకవేళ ఒక మనిషికి తన భార్య అంటే ఇష్టం లేదు అనుకో,
దోస్ డేస్ ఇన్ ఇజ్రాయెల్,
ఆ దినాల్లో ఇజ్రాయెల్ ఉన్నటువంటి దినాల్లో,
అండ్ హీ వాంట్స్ టు సమ్ హౌ సెండ్ హర్ అవే,
ఏదో రకంగా ఆమెను పంపించేయాలని చూస్తున్నాడు.
Because now he is interested in some other woman.
ఎందుకంటే ఆ వేరే స్త్రీ అందు అతనికి ఏదో ఇష్టం ఉండొచ్చు.
And he comes to this verse.
ఈ వచనం దగ్గరికి వచ్చి
and he reads it carefully.
దీని చాలా జాగ్రత్తగా చదివి
and he discovers it does not permit him to divorce his wife.
అయితే తన భార్యను విడిచిపెట్టడానికి అతనికి ఆస్కారం లేదు.
So he will twist it.
దానికి దాన్ని వక్రీకరిస్తున్నాడు.
He will twist the scripture to say Moses has said I can divorce
her. లేఖనాన్ని తనకు అనుకూలంగా ఉండేటట్టు చెప్పి మోషే చెప్పాడు ఇలా చేయమని గారిని పరిచయ పత్రం ఇస్తున్నాను అంటే,
you keep on saying that after 1000 years you believe that Moses actually commanded it.
గనక వేల కొద్ది సంవత్సరాలు అయినా గానీ అతను అలా చెప్తున్నాడని మోషే ఆజ్ఞాపించినట్టే నమ్ముతారా?
See, because in those days everybody did not have a Bible at home to check up that verse.
ఆ దినాల్లో ఈ వాక్యం ఎలా ఉందా లేదా అని సరి చూసుకోవడానికి ప్రతి వాళ్ళ దగ్గర ఈ ధర్మశ దేవుని వాక్యం దైవ గ్రంథం లేదు.
Today we have a Bible, we can check up the verse.
ఈ దినాల్లో మన దగ్గర దేవుని వాక్యం ఉంది, ప్రతి విషయాన్ని కూడా మనం తరచి చూసుకోవచ్చు పరిశీలించి.
Those days the Bible was written by hand and it's very expensive and only one copy will be in the synagogue.
ఆ దినాల్లో బైబిల్ చేతివ్రాతతో ఉండేది, యూదుల సమాజ మందిరాల్లో ఒక కాపీ ఉండేది అంతే.
So they read it there
వాళ్ళు అక్కడ చదువుతారు
on Saturdays.
శనివారం దినాన్ని.
And if you don't listen carefully,
మీరు చాలా జాగ్రత్తగా దాన్ని వినకపోతే
you can get some wrong impression.
దాని గురించి తప్పుగా మీరు అభిప్రాయపడచ్చు.
So what I'm trying to say here is this.
ఇక్కడ నేను మీతో చెప్పుకునేది ఏమంటే
that many human beings are like this.
అనేక మంది మానవులు ఇట్లాంటి విధానాల్లో ఉంటున్నారు.
Just like those Israelites.
ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మాదిరిగా.
When they want to do something, they'll find some verse in the Bible to do it.
ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు అది చేయడానికి అనుకూలంగా కనబడేటటువంటి మాట బైబిల్
ఉంటుంది. And they will make that verse twisted to suit their own convenience.
ఆ వచనాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా దాన్ని మార్చుకుని దాన్ని అనుసరించేస్తున్నారు.
Because they already made up their mind what they want to do.
ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో ఇప్పటికే మనసులో నిర్ణయం అయిపోయింది వాళ్ళకి.
And they go to the Bible to get what they want.
అప్పుడు వాళ్ళు ఏం కావాలో అది చేయడానికి అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తున్నారు అట్లా వాళ్ళు తీసుకోవడం.
And they say God said this to me.
అప్పుడు అంటున్నారు దేవుడు ఇలా నాతో చెప్పాడు.
We have to be very careful that we don't use the Bible to do what we want.
మనం ఏమైతే కోరుతున్నామో అది చేయడానికి బైబిల్ ని వినియోగించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో.
I've seen so many people do this.
నేను అనేక మంది ఇట్లా చేయడం చూస్తున్నాను.
They want to do something.
వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు.
And they read some verse and say God has spoken to me.
ఏదో ఒక వచనం తీసి చూపిస్తారు ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు.
That's how these Pharisees were.
ఆ రీతిగా ఈ పరిసయ్యులు ఉన్నారు.
They want to divorce their wife.
భార్యకేమో విడాకులు వాళ్ళనుకున్నారు.
And there is no command in the Old Testament to divorce the wife.
పాతన బంధంలో భార్యను విడిచిపెట్టడానికి ఎట్లాంటి ఆజ్ఞ లేదు.
In fact, in Malachi chapter 2, God says, I hate divorce.
అయితే మలాకి గ్రంథం 2వ అధ్యాయం దేవుడు అంటున్నాడు అసలు విడిచిపెట్టటువంటి భార్యను విడిచిపెట్టమంటే దీన్ని ద్వేషిస్తున్నారు అంట.
They will not look at that verse.
వాళ్ళు ఆ వచనాన్ని చదవరు.
They will look for some other verse that will twist. They can twist and say yes I can divorce my wife.
ఓ వచనం ఎక్కడ చూసి పరవాలేదు నా భార్య నేను వదిలేయొచ్చు దానికి అనుకూలంగా ఇక్కడ ఒక మాట కనిపించిందని దాని చూపిస్తున్నాను.
Now today the question is not divorce because for Christians divorce is not permitted at all.
ఈ దినాల్లో ఈ పరిత్యాగ పద్ధతి వదిలిపెట్టడం అనేటటువంటిది కాదు, ఎందుకంటే క్రైస్తవులు భార్యను వదిలిపెట్టడానికి అనుమతి లేదు.
The same way you can twist scripture to do what you want.
Aithe neeku kavalsina danni cheyataniki devuni yokka vakyanni nee vaipu tippukodaniki rakarakala paristhulu prarthanalu anubhavistunnaru.
We must read scripture to do what God wants, not what we want.
Manam devuni vakyam enduku chadavali? Devudu em korutunado danni cheyataniki chadavali gaani manaku kavalsina cheyadaniki kaadu.
Let me give you an example.
Meeku oka udaharana cheptan.
Here is a young man.
Ikkada yavanasthudu annadu.
And he is very much in love with one girl called Grace.
ee Grace ane oka ammayi undanukondi aa ammayi ante ee chaala ishtam undi.
Praying, oh God, show me your will.
Oh deva nee chittam naaku bayil parichana prarthana chestunnadu.
Then he goes to 2 Corinthians 12 verse 9.
appudu 2 Corinthi 12th adhyayam 9th vachanam isthunnadu.
And he reads there.
daani ikkada chautunnadu.
My grace is sufficient for you.
naa krupa neeku chaaluno.
And this girl's name is Kripa.
ee ammayi peru Kripa, Grace.
God has shown me I have to marry Grace.
Abba devudu naaku choopinchesadu nenu ee Grace ni nenu pelli chesukovalani Kripa ni pelli chesukovalani.
How did he get that?
Etla vachindi idi?
Because it's written here.
Ikkada undi devu vakyamlo.
He wanted to do something and he was looking for that verse.
Edo cheyalani mundugane manasulo nirnayam chesukunadu dani kosam anukoolanga vakyam ekkada kanapadutundani vedukunadu.
Now here is the second case.
Rendo sangathi ela untundi.
Another man.
Inkoka ayana unnadu.
His father suggests one girl called Grace or Kripa in Telugu.
Okavela vaalla nanagaru నువ్వు గ్రేస్ లేకుంటే కృప అని ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోరా అని కొడుకుని
అడిగాడు. I don't like
అయితే ఇతను ఏం చేశాడు, అమ్మాయి చూశాడు కానీ అమ్మాయి నచ్చలేదు.
ఐ డోంట్ లైక్ హర్ ఫేస్.
నాకు అమ్మాయి అంటే అసలు.
సో హి సేస్ ఐల్ ప్రే అబౌట్ ఇట్.
దానికి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు అంటే నేను ప్రార్థన చేస్తాను.
సో హి రీడ్స్ దిస్ వర్డ్స్.
దానికి ఈ వచనం చదువుతున్నాడు.
మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ.
మరి నా కృప నీకు చాలు నన్ను.
సో హి కమ్స్ టు హిస్ ఫాదర్.
వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు.
గాడ్ హస్ స్పోకెన్ టు మీ.
దేవుడు నాతో మాట్లాడాడు.
His grace is sufficient for me. I don't want this grace.
ఆయన కృప నాకు సరిపోతుందని చెప్పాడు గనక నాకు ఈ కృప అక్కర్లేదు అంటున్నాడు.
See how from the same verse two people got two different things.
సోండి ఒకే వచనం నుండి ఇద్దరు వ్యక్తులు వేరు వేరు విధానాల్లో ఎట్లా వాక్యాలు తీసి చూపిస్తున్నారు.
That is just an example.
ఇక నేను ఒక ఉదాహరణ.
How you can read the Bible and get what you want from it.
గనక బైబిల్ చదివి మీకు ఏం కావాలో ఆ రీతిగా దీన్ని మలుచుకోవడానికి ప్రజలు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఉదాహరణ ద్వారా.
The Bible says God cannot be fooled.
బైబిల్ చెప్తుంది ఎట్లా మనం దేవుణ్ణి మనం అవివేకంగా మనం చూడలేము.
We should not say the Lord has spoken to me when the Lord has not spoken.
దేవుడు చెప్పకుండా దేవుడు నాతో చెప్పాడు అనే మాటలు మనం ఉపయోగించడానికి వీల్లేదు.
See what the Lord said in Jeremiah 23.
యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు చూడండి.
Jeremiah chapter 23.
యిర్మీయా గ్రంథం 23.
Verse 31.
31.
I am against the prophets, says the Lord, who use their tongues and declare, the Lord declares.
స్వేచ్ఛగ నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు.
You read that whole chapter.
ఈ అధ్యాయం అంతా చదవండి మీరు.
They were saying whatever comes to their mind and they were saying the Lord said it.
వాళ్ళ మనసులో ఏది వచ్చిందో చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారంటే ఇది యెహోవా చెప్పాడు దేవుడు చెప్పాడు.
Whatever comes to their mind they say.
మనసులోకి ఏమొచ్చిందో చెప్తున్నారు.
And they say the Lord says that.
ఇది ప్రభు ఇలా చెప్తున్నాడు అంటున్నారు.
We have to be very careful about that.
ఈ వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
So turn back to Matthew 19.
కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం.
Here was an example of that.
ఇక్కడ ఒక ఉదాహరణ పెట్టండి.
Moses had never commanded divorce.
మోషే ఈ విడాకులు ఇవ్వటం అనే దాన్ని ఎప్పుడు కూడా ఆజ్ఞాపించలేదు.
But here was somebody who wanted to divorce his wife. He twisted the scripture to suit his own need.
అయితే ఎవరో తన భార్యకు విడాకు ఇవ్వాలని కోరి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారు.
And they came to Jesus.
యేసు ప్రభువు దగ్గర
చోదించాడు.
ఆయన అంటున్నాడు మోషే ఎప్పుడు ఇట్లా ఆజ్ఞాపించలేదు.
He permitted it.
దాన్ని అంగీకరించినాడు, అనుమతించాడు.
Why did he permit it?
ఎందుకు అనుమతించాడు?
It is very important to understand.
ఇది గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన.
Matthew 19 verse 8.
మత్తయి సువార్త 19:8 వచనం.
He permitted you because your hearts are so hard.
ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాడు.
So who is the man who divorces his wife?
గనుక ఎవరు తన భార్యకు విడాకులు ఇచ్చే మనుషుడు?
A man whose heart is hard.
ఎవరి హృదయం కఠినంగా హృదయ కాఠిన్యం ఉందో అట్లాంటి మనుషుడు భార్యను
విడిచిపెట్టాడు.
అని చెప్పాడు అట్లా.
His heart is so hard, he doesn't want to do what God tells him to do.
తన హృదయం ఎంతో కఠినంగా ఉంది, దేవుడు ఏం చెప్తున్నాడో వినడానికి సిద్ధంగా లేడు.
He doesn't want to love his wife.
తన భార్యను ప్రేమించడం ఇష్టం లేదు.
He doesn't want to bear with her weaknesses.
మరి తనకున్నటువంటి బలహీనతలను భరించేటటువంటి సిద్ధపాటు లేదు.
Wants to do what he wants to do.
ఏది తన ఏం కావాలని కోరుకుంటున్నాడు అదే చేయాలనుకుంటున్నాడు.
He is interested in some other woman.
ఒకవేళ వేరే స్త్రీ అంత ఇతనికి శ్రద్ధ ఉంది.
And so he is trying to get rid of this wife.
అందుకని ఈ భార్యను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడు.
That such a man has got a very hard heart.
అట్లాంటి మనుషుడు చూడండి ఎంత హృదయ కాఠిన్యం కలవాడు.
So in the Old Testament people had a hard heart.
గనక పాత నిబంధనలో ఇట్లాంటి హృదయ కాఠిన్యం కలిగినటువంటి
మనుషులు. That is why God permitted so many things in the Old Testament.
అందుకొరకే దేవుడు పాత నిబంధనలో అనేకమైనటువంటి సంగతులను ఆయన అనుమతించాడు అంతే.
But he does not permit it in the New Testament.
అయితే నూతన నిబంధనలో ఇట్లా అనుమతించట్లేదు.
For example,
ఉదాహరణ చూడండి.
In the Old Testament they were permitted to be angry but not permitted to kill.
మరి పాత నిబంధనలో కోపించడం అనేటటువంటిది అనుమతించబడింది కానీ చంపడం అనేది అనుమతించబడలేదు.
బట్ జీసస్ కేమ్
అయితే యేసు ప్రభు వచ్చింది.
అండ్ హి సెడ్ దట్ ఇస్ ఓల్డ్ కవెనెంట్.
ఆయన అన్నాడు అది పాత నిబంధన.
ఇన్ ద న్యూ కవెనెంట్ యు మస్ట్ నాట్ ఈవెన్ బి యాంగ్రీ.
నూతన నిబంధనలో అసలు కోపపడటం కూడా అనుమతి లేదు.
సి మాథ్యూ చాప్టర్ 5.
మత్తయి సువార్త 5వ అధ్యాయం.
This is the difference between a hard heart and a soft heart.
కఠిన హృదయానికి మృదువైన హృదయానికి ఉన్నటువంటి భేదం ఇది.
I was saying earlier that Jesus is saying, come away from the law and come into a bridal relationship with me.
Nenu meeku mundu cheppanu, meeru dharma shastram nundi vidudala pondi naato meeru pendlu kumartavale kaliguna sambandhalonu raavalani prabhu antaru.
You see the verse written there, arise my love and come away.
Ikkada naa priyulara nivu priyurala nivu lemmo rammo ani cheppani maatlu.
Come away from that hard heart type of relationship.
Ee kattina hrudayamtho unnatuvanti sambandhana nunchi nivu bayataku vacheyali.
That was all right in the Old Testament.
Adi patana bandhamlo unnatuvanti sangathi adi.
When I was the master of Israel.
Ee Israeliki yajamanudiga unnappudu.
But now I don't want to be your master.
Aa ippudu nenu em maatrame yajamanudiga undalani koratledu.
I want to be your husband.
Nee bhartaga undalani korutunna.
Isn't that better?
Adi shrestamaindi kada.
Supposing you are working in one rich man's house.
Oka vela meeru chaala bhagyavantulu intlo pani chestunnaru anukondi.
One of your sisters is working in some rich man's house.
Okala sahodrillo evaro okaro chaala bhagyavantulu aishwaryavantulu intlo pani chestunnaru.
He's not a married man, but he's a very rich man.
Aani pendlu kaledu kaani chaala bhagyavantulu.
And you're just a very poor servant working in his house, sweeping the floor and cooking the food.
Meeru chaala peda raleinatvanti stree vaalla intlo edo panlu cheyataniki nela shubram cheyataniki anta chestunnaru.
Every month you get your salary and go.
Mari prathi nela meeku edo jeetham isthunnaru meeru
vellipothunnaru. And you go and live in some little hut and come next morning to work.
Meeru ekkado vello pooru gudisulo untunnaru malla tarvata roju poddune malla vastaru.
Supposing one day the master says,
oka roju yajamanudu antadu,
I want to marry you.
Ninnu nenu pelli chesukuntanu antadu.
Will you be happy?
Santoshistara?
Oh, this is wonderful. He wants to marry me now.
Idi chala aashriyanga undi nannu ippudu pelli
chesukovalanukuntunnaru. Then I can live in this house.
Ippudu nenu ee intlone undochu.
See the difference between being a servant and a wife.
Oka daasiga undataniki oka bhariyaga undataniki entha bhedam undo chudandi.
That is the difference between old covenant and new covenant.
Paata nibandhanaki kotta nibandhanaki madhyalo unnatundi.
That is the difference between being under the law and having this bridal relationship with
dharma shastram granda undataniki pendli kumarthu sambandham devunto kaligundataniki pendli kumarunu vale ee bhedam itla untadi.
That is the difference between having a hard heart and a soft heart.
Kattina hrudayam kaligundataniki mruduvainatundi hrudayam kaligundataniki madhyalo unnatundi bhedam.
Matthew 5
Matthayi suvartha 5
verse 21
21.
The old covenant, the law was you shall not commit murder.
పాతన బంధంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే నువ్వు నరహత్య చేయకూడదు.
దట్ ఇస్ రిటన్ హియర్.
ఇక్కడ చదువుతాను.
ఇఫ్ యు కమిట్ మర్డర్ యు విల్ బి లయబుల్ టు ద కోర్ట్.
మరి మీరు నరహత్య చేసినట్టయితే మిమ్మల్ని కోర్టులో తీసుకెళ్తారు.
వర్స్ 21
21.
బట్ నౌ ఇన్ ద న్యూ కవెనెంట్.
ఇప్పుడు నూతన బంధంలో.
See, that was the law of Moses, verse 21.
21వ వచనంలో ఉన్నటువంటిది మోషే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతి.
జీసస్ సేయింగ్ మోసెస్ సెడ్ డోంట్ commit murder, otherwise we'll go to the court.
Amari Yesu prabhu chepparu narahatya cheyavaddu, narahatya chesinatlayite meeru vimarshakulu
avutaru. That's what Moses said. That
adi Moshe cheppadu.
But I am saying to you, verse 22, Jesus says, I am saying,
22వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా,
I am not saying what Moses said.
మోషే చెప్పినారని నేను చెప్పట్లేదు.
I am raising the standard higher.
నేను ఈ అంతస్తుని ఇంకా పైకి పెంచుతున్నాను.
I am saying, if you're angry with your brother, you'll go to the court.
Tana sahodarini meda kopapadi prativadu vimarshakulu anagano.
Did you see the difference?
Chudandi bhedam chusara.
Old Testament Moses said, if you commit murder, you'll go to the court.
Paatana bandhamlo Moshe annadu meer narahatya chesthe vimarshakulu avutaru.
Jesus says, if you're angry with your brother, you'll go to the court.
Yesu prabhu antunnaru nee sahodarudu meda nuvu kopagisthe nuvu vimarshakulu avutaru.
What a difference this is.
Chudandi enta bhedam undo daniki deeniki.
What he was saying is,
ikkada edu cheppadedu,
anger is like murder in the heart.
Kopam anetatuvantidi hrudayamlo hatya chesinattu.
You don't take a knife and kill him.
Ante meer katti teesukonalle padavatledu.
That is external murder.
Adi bahyanga kriya purakanga chesedi.
But when you're angry with somebody,
aithe evar meda mi kopam ostunde,
you're killing that person in your heart.
Mi manasulo mi hrudayamlo aa vyaktini champestunnaru.
That is the difference between Old Testament and New Testament.
Paatani bandhaniki prathani bandhaniki bhedam idi.
Or see another example.
Mari oka udaharana chudu.
Verse 27.
27.
The Old Testament law was you shall not commit adultery.
Mari paatani bandhanalo unnatundi dharma shastram entante vyabhicharam cheyavaddani aajna.
That is Moses' law.
Adi Moshe aajna.
But Jesus says,
adi Yesu.
I am saying to you,
nenu meetho cheppinade emanaga,
if you lust after a woman in your heart and you wish you could commit adultery with her, you already committed it.
Oka streeni mohabu chuputo chuchi prativadu appude tana hrudayamandu aavito vyabhacharam chesina vadaguno.
So if you don't commit murder, you're living under the old covenant.
మీరు గనక ఈ యొక్క నరహత్య చేయకపోతున్నట్టయితే మీరు పాత నిబంధన కాలంలో ఉన్నారు.
If you want to live by the new covenant, you must overcome anger.
ఇప్పుడు నూతన నిబంధన అంతస్తులో జీవించాలంటే కోపం అనే దాని నుంచి మీరు జయించాలి.
In the old covenant, if you don't commit adultery, you kept the law.
మరి పాత నిబంధనలో వ్యభిచారం చేయకుండా ఉన్నట్టయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టే.
In the new covenant, you should not even lust with your eyes.
నూతన బంధన అంతస్తు ఎలా ఉందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడానికి కూడా వీల్లేదు.
But take another example.
మరి ఒక ఉదాహరణ చూపిస్తాను.
In the Old Testament, the law was, verse 33, you must not make a false vow.
33వ వచనంలో నీవు అప్రమాణము చేయక అంటే తప్పుగా ప్రమాణం చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది.
They would put their hand on some holy book and say, I'm going to speak the truth now.
వాళ్ళ పరిశుద్ధ గ్రంథమే చేయిపెట్టించి నేను సత్యమే చెప్తాను అని చెప్పిస్తారు.
In some court and all, sometimes they ask you to do that.
కొన్ని కోర్టులో కూడా ఇలా చెప్పిస్తారు, పుస్తకమే చేయిపెట్టించి నేను సత్యమే చెప్తాను.
Put your hand on the Bible and say, I'm speaking the truth.
బైబిల్ మీద చేయిపెట్టి నేను సత్యం చెప్తున్నాను చెప్పమంటారు.
Jesus said no.
యేసు ప్రభువు కాదన్నారు.
I'm saying you should not make any oath like that.
నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు.
Verse 37, when you say yes, it must be yes.
37వ వచనంలో మీ మాట అవునంటే అవును,
when you say no, it is no.
కాదంటే కాదని ఉండవలెను.
You don't have to put your hand on the Bible and say, now I am speaking the truth.
మీరు బైబిల్ మీద చేయి పెట్టి ఇప్పుడు నేను సత్యమే చెప్తున్నానని చెప్పక్కర్లేదు.
See, when you put your hand on the Bible and say, now I'll speak the truth,
ante Bible me cheyi petti ippudu nen satyam cheptunanu ani meer cheptunnaru ankonde,
what you are meaning is, most of the time I tell lies, but now I'm going to speak the truth.
Dan artham entante maamuluga chaala saarlu nen abadhalu cheppestunanu ippudu maatram satyam cheptunanu antunnaru anamata meer.
Are you like that?
Ala untaru meer?
That only when you put your hand on the Bible you'll speak the truth.
Bible me cheyi pettinappude satyam cheptunara?
Rest of the time you tell lies.
E begata samayam anta abadhalu cheptunara?
Then you are in the Old Testament.
అప్పుడు అది పాత నిబంధన సంబంధించి.
జీసస్ సేస్,
యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు,
yes, yes.
అవునంటే అవును,
నో నో,
కాదంటే కాదు.
యు షుడెంట్ గో బ్యాక్ ఆన్ యువర్ వర్డ్.
ఈ యొక్క వాక్యాన్ని మీరు మళ్ళీ తప్పకూడదు.
వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ది స్టాండర్డ్ ఇస్ సో హై.
మీకు చెప్పుకోలేదు ఏమిటంటే ఈ అంతస్తు చాలా ఉన్నతమైంది.
బికాస్ ఎ సర్వెంట్ can live in a low standard, but a wife cannot live at the low standard if she is the wife of a rich person.
Endukante oka daasi pani chese vyakti chaala kinda antastulo undochu, kaani bharya matram endukante aishwaryavantuna bharya chaala unnatamaina sthayilo untundi.
You see, you go to some very rich man's house,
chudandi chaala dhanikulaina vaalla intlo vellaru anukondi,
and all the servants will be wearing very ordinary cheap clothes.
Mari akkada unnatundi pani chesetatundi daasilo chaala saamanyamainatundi takku rakam battalu kattukoni untaru,
but the wife will be wearing a grand dress.
Aithe bharya matram chaala gambhira చాలా మంచి విలువైన వస్త్రాలు కట్టుకుంటుంది.
స్పిరిచువల్లీ వాట్ డస్ దట్ మీన్?
ఆత్మీయంగా దాని అర్థం ఏంటి?
స్పిరిచువల్లీ ఇట్ మీన్స్ దట్ ఇఫ్ యు లివ్ యాజ్ ఎ సర్వెంట్ బిఫోర్ గాడ్, యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ ఇస్ వెరీ లో.
ఆత్మీయంగా కూడా దేవుని దృష్టిలో మీరు ఏదో సేవకుల మాదిరి అంటే పనిచేసే దాసీల మాదిరిగా ఉన్నారంటే ఆత్మీయ అంతస్తు తక్కువగా ఉందని.
లైక్ దట్ రిచ్ మ్యాన్ సర్వెంట్ కెన్ హావ్ డర్టీ క్లోత్స్.
ఒక ఐశ్వర్యవంతుని ఇంట్లో పనిచేసే దాసి చాలా మురికి బట్టలు
పాతన
బంధన అనుసరించి మీ యొక్క హృదయం కూడా చాలా మురికిగా ఉండొచ్చు.
దట్స్ నాట్ సీరియస్.
అది అంత పెద్ద తీవ్రమైనది కాదు.
యు ఆర్ అలౌడ్ టు హావ్ ఎ డర్టీ హార్ట్ అండర్ ది ఓల్డ్ కవెనెంట్.
మరి పాత నిబంధనలో ఇట్లాంటి మురికి హృదయాన్ని కలిగి ఉంటాను కూడా అనుమతించబడింది.
యు కెన్ హావ్ యాంగర్,
కోపం రావచ్చు.
యు కెన్ హావ్ లస్ట్,
మోహం ఉండొచ్చు.
యు కెన్ టెల్ లైస్ ఇన్ యువర్ హార్ట్,
హృదయంలో అబద్ధం చెప్పొచ్చు.
ఇట్స్ పర్మిటెడ్.
సరే, అనుమతించబడ్డాయి.
బట్ ఇన్ ద న్యూ కవెనెంట్,
నూతన నిబంధనలోకి వచ్చేసరికి,
లైక్ దట్ మ్యాన్స్ వైఫ్ ఇస్ డ్రెస్డ్ విత్ గ్రాండ్ క్లోత్స్,
మరి ఐశ్వర్యవంతుని భార్య చాలా విలువైన వస్త్రాలు ధరించినట్టుగా,
అవర్ స్పిరిచువల్ డ్రెస్ ఇన్ అవర్ హార్ట్ మస్ట్ బి వెరీ హై స్టాండర్డ్.
మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి వస్త్రాలు చాలా ఉన్నతమైన హెచ్చు స్థాయిలో ఉండాలి.
సో వాట్ ఈస్ జీసస్ సేయింగ్ వెన్ హి సేస్ మై లవ్ కమ్ అవే?
గనక యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క నిష్కళంకురాల సుందర ప్రియరాల రమ్మ అని చెప్తున్న అర్థం,
కమ్ అవే ఫ్రమ్ దట్ లో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ వేర్ యువర్ హార్ట్ ఇస్ డర్టీ ఆల్ ది టైమ్.
నీ హృదయం ఎల్లప్పుడూ మురికిగా ఉండేటటువంటి ఆ యొక్క అధో స్థానాల నుంచి నువ్వు పైకి రావాలి.
కమ్ టు దిస్ హైయర్ లెవెల్.
నువ్వు ఇంకా ఉన్నతమైన స్థానంలోకి రావాలి.
ఐ మీన్ ఇఫ్ the rich man tells the servant, now you don't have to wear these dirty clothes, come and be my wife, I'll give you good clothes.
దానికుడైనటువంటి వ్యక్తి, నువ్వు ఏ మాత్రం ఈ తక్కువ రకం బట్టలు ఇట్లాంటి కట్టుకోకర్లేదు, నా భార్యగా ఉండు, నువ్వు చాలా ఐశ్వర్యవంతమైనటువంటి వస్త్రాలు ధరించున్నాను చెప్పినట్టుగా,
she'll be so happy.
ఆమె చాలా సంతోషిస్తుంది.
అండ్ వెన్ ద లార్డ్ సేస్ టు మీ,
ప్రభు నాతో చెప్తున్నప్పుడు,
ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవే యువర్ డర్టీ హార్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు అ క్లీన్ హార్ట్, ఐ షుడ్ బి సో హ్యాపీ.
నీ మురికి హృదయాన్ని నేను తీసేస్తాను, నీకు శుద్ధమైనటువంటి హృదయాన్ని నీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నప్పుడు ఎంతో సంతోషించాలి.
హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ a beautiful dress in your heart instead of a dirty dress in your heart.
మీ యొక్క హృదయంలో ఎంతమంది మురికి వస్త్రాలు కలిగి ఉండే దానికంటే చక్కటి సౌందర్యవంతమైనటువంటి వస్త్రాలు నా హృదయంలో ఉండాలి అని
ఎంతమంది really want a beautiful dress in your heart?
నిజంగా మీ యొక్క హృదయంలో సౌందర్యవంతమైన వస్త్రాలు ధరించాలని
కోరుకుంటారా? You really want a heart in which there is no anger?
మీ హృదయంలో ఏ విధమైనటువంటి కోపం లేకుండా ఉండాలని కోరుకుంటారా?
No lusting after any woman.
ఏ స్త్రీని చూసి మోహపు చూపుతో చూడకుండా ఉండే హృదయం కావాలనుకుంటున్నారా?
ఆల్వేస్ స్పీకింగ్ ద ట్రూత్,
ఎల్లప్పుడూ సత్యం పలికేటటువంటి హృదయం కావాలని కోరుకుంటున్నారా?
How many of you want a heart like that?
అట్లాంటి హృదయం ఎంతమంది కావాలని కోరుతున్నారు?
So many believers who sit in churches and break bread every Sunday do not want a heart like that.
అనేక మంది క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు కూడా చర్చిస్ లోకి వెళ్లేటటువంటి వాళ్ళు కూడా ప్రతి ఆదివారం రొట్టె విరిచేటటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి శుద్ధమైనటువంటి హృదయం కావాలని కోరుకునే వాళ్ళు.
They like a little dirty.
వాళ్ళు ఎంతసేపు మురికి హృదయం కావాలని అదే ఇష్టం వాళ్ళకి.
We don't like to wear dirty clothes.
అసలు బట్టలే మురికి బట్టలు వేసుకోవడం మనకి ఇష్టం ఉండదు.
If somebody offers you dirty clothes and clean clothes as a gift, which one will you take?
ఎవరన్నా మురికి వస్త్రాలు పక్కన పెట్టి శుభ్రమైన వస్త్రాలు పెట్టి ఏ వస్త్రాలు కావాలో మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు?
You will definitely take the clean clothes.
ఖచ్చితంగా మీరు శుభ్రమైన బట్టలే తీసుకుంటారు.
God says, why do you want to live in that low standard of the Old Testament then?
దేవుడు అంటున్నాడు అట్లా అయితే ఈ పాత నిబంధన అంతస్తులో మురికి వస్త్రాల స్థానంలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు?
My love, come away from there.
దాని నుంచి నువ్వు బయటికి రావాలి.
Come to where I am.
నేను ఏ స్థానంలో
Live with me with a clean heart.
శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండే స్థానంలో.
And then you say, Lord, how can I have this clean heart? I want it.
మీరు అనొచ్చు, ప్రభు నాకు ఇది కావాలి, కానీ ఇట్లాంటి శుద్ధమైన హృదయం నాకు ఎలా వస్తుంది?
See this beautiful promise in Ezekiel chapter 36.
యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్నటువంటి చక్కటి వాగ్దానం చూడండి.
Even though this is an Old Testament book,
ఇది పాత నిబంధన గ్రంథం అయినప్పటికీ,
here is a promise which could not be fulfilled till the Holy Spirit came on the day of Pentecost.
Pentecost dinane parishuddhaatma digochchent varaku neravetsabadinatundi vaagdanam ikkada pravachanamlo
raadu. Ezekiel was prophesying about a future day when it would be fulfilled.
Ezekielu raanayinatundi bhavishyattulo jaragavalsinatundi dinanni neravetsabadeetatundi vaagdanam cheptunadu.
It's a word to our hearts.
Adi mana hrudayaniki anusarincheetundi.
We who come to the Lord with dirty hearts full of sin.
మీరు చాలా మురికి హృదయంతో పాపంతో దేవుని దగ్గరికి వచ్చారనుకోండి.
See what he says. Ezekiel 36 verse 25.
యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం.
He is using a figurative language when he says, I'll sprinkle clean water on you and make you clean.
మీ మీద నేను శుద్ధ జలమును చల్లుదును, అప్పుడు మీరు పరిశుభ్రంగా ఉంటారన్నప్పుడు దీని రూపాంతరంగా పోల్చి చెప్తున్నారు.
It's a picture.
అది ఒక పటం.
He's referring to the blood of Christ that will cleanse our heart.
క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించే దాన్ని రూపాంతరంగా చెప్తారు.
I will cleanse you from all your filthiness and all your idols.
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసుదును.
And I will give you a new heart.
మీకు నూతన హృదయం ఇచ్చేదను.
And I'll put a new spirit within you.
నూతన స్వభావం కలుగజేసేదను.
And now listen to this promise.
ఇప్పుడు జాగ్రత్తగా ఈ వాగ్దానం చూడండి.
I'll take away that hard heart of stone and give you a soft heart of flesh.
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను.
What did Jesus tell the Pharisees?
యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఏం చెప్పాడు?
Your hearts are so hard, that is why you do all these wrong things.
మీ హృదయాలు కూడా కఠినంగా ఉన్నాయి, అందుకే ఇవన్నీ తప్పు సంగతులు చేస్తున్నారు.
It is because your hearts are so hard that God gave you such a low standard in the Old Testament.
మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఈ పతన బంధంలో ఉన్నట్టుగా మీరు చాలా అధో స్థానంలో తక్కువ స్థానంలో ఉంటున్నారు.
Don't you think the Old Testament standard? There are millions of people in our villages who honor their father and mother.
మన అనేకమైన గ్రామాల్లో అనేక మంది ప్రజలు తల్లిని సన్మానించేవాళ్ళు.
And if your life is only like their life, then what is the difference between you and the unbelievers?
మీ జీవితమో వాళ్ళ జీవితమో ఒకే రకంగా ఉంటే అసలు మీకు అవిశ్వాసులకి మధ్యలో తేడా ఏమిటి?
They have got a hard heart and they keep all these commandments.
వాళ్ళ కఠిన హృదయం కలిగినటువంటి వాళ్ళు కాదు ఈ ఆజ్ఞలనే
అనుసరిస్తారు. If you only keep the 10 commandments, your heart is also hard.
అయితే మీరే 10 ఆజ్ఞలు కలిగి ఉండి కూడా దాని గురించి ఆలోచించకుండా కఠిన హృదయంతో ఉన్నారు.
But the Lord says, I'll take away that hard heart.
ప్రభు అంటున్నారు ఈ రాతి గుండెని మీలోంచి తీసివేస్తాను.
You don't have to give it up.
మీరు దాన్ని వదిలిపెట్టక్కర్లేదు.
ఇఫ్ యూ పర్మిట్ మీ, ద లార్డ్ సేస్, ఐల్ టేక్ ఇట్ అవే.
మీరు అంగీకరించినట్టయితే దాన్ని తీసివేస్తారు.
అండ్ ఐ విల్ గివ్ యూ అ సాఫ్ట్ హార్ట్.
మీకు మాంసపు గుండెని ఎవరు నెరవేర్చబడిన వాగ్దానం ఇక్కడ ఉంది.
ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ సైడ్ యూ.
నా ఆత్మను మీ అందుంచి.
ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ది స్పిరిట్ వాస్ ఓన్లీ ఆన్ టాప్ ఆఫ్ పీపుల్.
ఆ పాత నిబంధనలో ఇది మనుషుల పైనే దేవుని ఆత్మ ఉండేది.
లైక్ ఆన్ శాంసన్.
సంసోన్ మీద
స్పిరిట్ కేమ్ ఆన్ హిమ్, హి కుడ్ కిల్ లయన్.
ఆయన మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు సింహాన్ని చంపగలిగాడు.
బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ సైడ్ హిమ్.
అయితే దాని లోపల లేదు.
So his heart was dirty.
తన హృదయం మాత్రం అపవిత్రంగా ఉంది.
Even Samson, his heart was so dirty.
సంసోను కూడా తన యొక్క హృదయం ఎంతో అపవిత్రంగా ఉంది.
Because spirit was not inside
him. ఎందుకంటే ఆ ఆత్మ అతను లోపల
లేదు. But now the Lord says, I'll put my spirit inside him.
ప్రభువు అన్నారు నా ఆత్మను మీ అందరి చేయి.
And look at this wonderful promise.
అద్భుతకరమైన వాగ్దానం చూడండి.
I will make you keep my command.
నా కట్టడలను అనుసరించి వారిగా నేను మిమ్మల్ని చేస్తాను.
And you will automatically be careful to do all my command.
నా కట్టడలను అన్నిటిని అనుసరించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు.
This is the result of the Holy Spirit coming in.
పరిశుద్ధాత్మ మనలోనికి రావడంలో వచ్చే ప్రతిఫలం.
Making us love Jesus.
యేసు ప్రభువాని ప్రేమించేటట్టు చేయడం.
Where we come away at the invitation of the Lord from that low level of life.
మరి ప్రభు వారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ అధోస్థితి నుంచి జీవితంలో చిన్న ఉన్నత స్థానానికి పైకి వస్తామా.
I want you to take this invitation very seriously that the Lord is giving us.
ప్రభు మనకి ఇచ్చేటటువంటి నియమాన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నాను.
Come away from the law.
ధర్మశాస్త్రం నుంచి మీరు బయటికి రావాలి.
Come away from that low level of life.
జీవితంలో అధో స్థానాల నుంచి పైకి రావాలి.
Come to what I originally purposed for man.
మానవుని నిమిత్తమై ప్రారంభంలో నేను ఏమైతే ఉద్దేశించానో ఆ స్థానంలోనికి మీరు రావాలని కోరుతున్నాను.
So I told you a little bit about the hardness of heart that Jesus spoke in Matthew 19.
మత్తయి సువార్త 19వ అధ్యాయంలో హృదయ కాఠిన్యాన్ని గురించి ప్రభు చెప్పిన వాటిని గురించి.
When your heart is hard, he allows you to live at a low level of life.
మీ హృదయం కఠినంగా ఉన్నప్పుడు మీ ప్రేమ అది చాలా
But when he cleanses us in his blood
అయితే తన రక్తంతో ఆయన మనల్ని శుద్ధీకరించాడు.
And gives us his Holy Spirit
ఆయన తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినప్పుడు.
To dwell inside
ఆయన మన లోపల నివసించడానికి.
Our hearts become soft
మన హృదయం ఎంతో మృదువుగా అయిపోతుంది.
Then we get convicted even if we lose our temper.
ఒకవేళ మనం కోపం వచ్చినా గానీ వెంటనే మనకు ఒప్పుదల వస్తుంది.
Or if one look of lust I get convicted because I got a soft heart.
నాకెంతో మృదువైన హృదయం ఉందా గనక మోహపు చూపు కలిగినా గానీ వెంటనే దాని గురించి ఒప్పుదల వస్తుంది.
Do you get convicted every time you get angry?
ప్రతిసారి మీకు కోపం వచ్చినప్పుడు అది తప్పు అని ఒప్పుదల వస్తుందా?
If you say no, then your heart must be hard.
లేదు అంటే మీ హృదయం కఠినంగా ఉన్నారు.
You know, some parts of our body are hard and some parts of our body are soft.
మన శరీరంలో కొన్ని అవయవాలు చాలా కఠినంగా ఉన్నాయి, కొన్ని అవయవాలు చాలా మృదువుగా ఉంటాయి.
If I take a pin,
ఒక చిన్న పిన్ తీసుకుని
and I poke the sole of my foot,
నా అరికాలులో గుచ్చుకున్నాను,
I don't feel anything.
దాని గురించి నాకు పెద్ద నొప్పి అనిపిస్తుంది.
Because it's quite hard.
ఎందుకంటే అది చాలా కఠినంగా ఉంటుంది.
If I take that same pin and touch my cheek, immediately I feel it.
అదే పిన్ తీసుకుని నా బొక్క మీద గుచ్చుకున్నాను అనుకోండి, నాకు వెంటనే బాధ కలుగుతుంది.
How is your heart?
మీ హృదయం ఎట్లా?
Is your heart like the sole of your foot or is it like the cheek?
మీ అరికాలు ఉన్నట్టు మందంగా కఠినంగా ఉందా మీ హృదయం, లేకుంటే మీ బొగ్గ మీద ఉన్నట్టు సున్నితంగా ఉందా?
That you can do something wrong and you don't feel convicted.
ఏదో తప్పు చేసినా గానీ తప్పు అనిపించట్లేదు.
You can tell a lie.
అబద్ధం చెప్పినా
గానీ and you don't feel convicted.
అది అబద్ధం అన్నట్టు పెద్ద ఏం అనిపించట్లేదు.
In the office you can sign a false statement to make some money.
ఆఫీసులో ఏదో డబ్బు కోసం అనే తప్పుడు పత్రాల మీద సంతకాలు పెడుతున్నారు
and you don't feel convicted.
అయినా గానీ దాని గురించి ఒప్పుదల ఏం రావట్లేదు.
You can speak evil of other people behind their back and you don't feel convicted.
వేరే వాళ్ళ గురించి ముందు బాగా మాట్లాడినా గానీ వెళ్ళిపోయిన తర్వాత చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు అయినా అది చెడు అని మీకు అనిపించట్లేదు.
You can hate somebody and you don't feel convicted.
మీరు ఎవరినో ద్వేషిస్తున్నారు, ద్వేషించినా గానీ తప్పు అనిపించట్లేదు మీకు.
You can have a bitterness in your heart against somebody and you don't feel convicted.
ఎవరి మీద మీకు ఏదో రకమైనటువంటి శత్రుత్వం ఉంది అయినా గానీ అది తప్పు అనిపించట్లేదు.
You can look with lust at a woman and you don't feel convicted.
Oka streeni mohapu chuputo chusina gaane tappane oppudalu raavatledu.
Nowadays so many young people are sitting in the computer and looking at all types of dirty pictures.
Ee dinallo aneka mandi yavanasthulu computer mundu kuchine anekamainaatundi chedu sangathulu chustunnaru
and they don't feel convicted.
Aina oppudalu raavatledu.
And Sunday morning they come and break bread.
Adivaram udayana vastunnaru rotti virustunnaru.
How is that?
Ela jarugutundi?
How is it possible?
Etla saadhyam avutundi?
Because they got a hard
ఎందుకంటే కఠిన హృదయం కలిగి ఉన్నారు.
దే హవ్ నాట్ అలౌడ్ ద లార్డ్ టు గివ్ దెమ్ అ సాఫ్ట్ హార్ట్.
వాళ్ళకి మృదువైనటువంటి హృదయం ఇవ్వడానికి ప్రభువును వాళ్ళు అనుమతించట్లేదు.
యు మస్ట్ ఆస్క్ ద లార్డ్ టు గివ్ యు అ సాఫ్ట్ హార్ట్.
మీరు ప్రభువును అడగాలి, ప్రభువా నాకు మృదువైన హృదయం, మెత్తని హృదయం.
వెరీ సెన్సిటివ్ టు సిన్.
అది పాపం అనే దానికి వెంటనే ప్రతిస్పందించే హృదయం కావాలి.
ది అదర్ థింగ్ జీసస్ సెడ్ ఇన్ మాథ్యూ 19
మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఇతర సంగతులు ఏంటంటే,
ఆల్సో వాట్ ఐ పాయింటెడ్ అవుట్ టు యు ఇన్ వర్స్ 4
నాలుగవ వచనంలో మీకు చెప్పినట్టుగా,
హి సెడ్ థింక్ హౌ ఇట్ వాస్ ఇన్ ది బిగినింగ్.
ప్రారంభ ఆది నుండి ఏ రీతిగా ఉందో మీరు చూడండి.
డోంట్ థింక్ అబౌట్ ఆఫ్టర్ మోసెస్ కేమ్ సమ్ 2500 ఇయర్స్ ఆఫ్టర్ ఆడం.
మోషే వచ్చిన తర్వాత అంటే ఆదాము నుండి 2500 అయిన తర్వాత ఏం జరిగిందన్న సంగతి కాదు, మీరు ఆలోచించా.
మోసెస్ వాస్ బోర్న్ 2500 ఇయర్స్ ఆఫ్టర్ ఆడం.
మోషే ఎప్పుడు పుట్టాడు? ఆదాము తర్వాత 2500 మోషే పుట్టాడు.
అండ్ హి బ్రాట్ ద లా,
ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు.
అండ్ ద లార్డ్ సెడ్ డోంట్ గో బై దట్ స్టాండర్డ్.
మరి ప్రభు అన్నాడు ఈ అంతస్తులోకి వెళ్ళదు,
గో బ్యాక్ టు ద బిగినింగ్,
అసలు ప్రారంభానికి వెళ్ళండి.
వెన్ గాడ్ మేడ్ ఆడం,
దేవుడు ఆదాము చేసినప్పుడు
హి మేడ్ వన్ మ్యాన్,
ఒక పురుషుడు చేశాడు.
డిడ్ హి మేక్ టూ విమెన్,
ఇద్దరు స్త్రీలు చేశాడా?
నో,
లేదు.
హి డిడ్ టెల్ ఆడమ్ టేక్ వన్,
ఆదాము ఇద్దరు చేసి నువ్వు ఒక తీసుకో అని చెప్పాడు.
వెన్ యూ గెట్ టైర్డ్ ఆఫ్ దట్ వన్ యూ కెన్ చూస్ దిస్ వన్,
ఆ మీద నీకు శ్రద్ధ పోయినట్టు మళ్ళీ ఇంకొక ఈమెన్ తీసుకో అని చెప్పాడా? లేదు.
హి మేడ్ ఓన్లీ వన్ ఉమెన్,
ఒక్క స్త్రీనే చేశాడు.
That was God's plan in the beginning.
అదే ప్రారంభం నుంచి దేవుని ఏర్పాటు.
So if you want to understand God's plan for us,
మన నిమిత్తమే దేవుని ఏర్పాటు ఏంటో మనం గ్రహించాలి అంటే,
you can also see that in Adam and Eve.
ఆదాము హవ్వల విషయంలో ఏం జరిగిందో చూడాలి.
See Genesis
ఆదికాండం
chapter 2
రెండో అధ్యాయం
verse 22
22వ వచనం.
You know, first it says in verse 21 the Lord put this man to a deep sleep. And took out one of his ribs.
21వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముక
from that rib he made a woman.
తరువాత ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి.
And he brought her to the man, verse 22. Genesis 2 verse 22.
ఆదికాండము 2:22. అప్పుడు ఆమెను ఆదామునకు తీసుకొనొచ్చెను.
And the man said, this is now bone of my bone and flesh of my flesh.
23. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం.
I am one with her.
నేను ఆమెతో ఏకమైనాను.
This is not my servant.
ఈమె నా దాసి కాదు.
This is my wife.
ఈమె నా భార్య.
Because she came from my side.
ఎందుకంటే నా ప్రక్కలో నుంచి వచ్చింది.
This is how it was in the beginning.
ప్రారంభంలో ఇట్లా ఉండేది.
What does this passage mean?
ఈ వాక్య భాగం ఏం చూపిస్తుంది?
Is it only talking about husband and wife?
భార్యాభర్తల గురించి చెప్తుందా ఇది?
Let's turn to Ephesians chapter 5.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
Ephesians 5.
ఎఫెసీ 5వ అధ్యాయం.
Verse, it says here, verse 23, the husband is the head of the wife just like Christ is the head of the church.
23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు.
And then the same verse that we find in Genesis 2,
ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినటువంటి వచనం,
where the Lord said you must leave your father and mother and cleave to your wife.
ఆ నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకోవాలని ప్రభు చెప్పినట్టుగా.
Yeah, I'm going to show you that again, Genesis 2 and verse 24.
ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో,
a man shall leave his father and mother and cleave to his wife and they shall become one flesh.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమైందురు.
That's referring to Adam and Eve becoming one flesh.
అదే ఆదాము హవ్వలు ఏక శరీరంగా ఉన్నారని చెప్తున్నాడు.
Now that is interpreted in the New Testament in Ephesians 5.
అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఇది కదా నా భావం.
31.
ఉపయోగపడి
same verse,
అదే వచ్చి,
man shall leave his father and mother, cleave to his wife, and the two shall become one flesh.
ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరం అవుతారు.
But now in the New Testament,
ఇప్పుడు నూతన బంధనంలో,
Holy Spirit says,
పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు,
I am not talking about Adam and Eve.
నేను ఆదాము హవ్వల గురించి చెప్పట్లేదు.
Verse 32.
32.
I am talking about Christ and the church.
అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్తున్నాను.
So that picture in the Old Testament, that event in the Old Testament is a picture of Christ and the church.
మరి పాతన బంధంలో జరిగినటువంటి సంఘటన ఆ పటము క్రీస్తునకు సంఘానికి పోల్చి
చూపించబడింది. Go back to the beginning.
గనక ఆది ప్రారంభంలోకి వెళ్తే,
did God make a servant for Adam or did he make a wife?
దేవుడు ఆదామునకు ఒక దాసిని చేశాడా లేకుండా ఒక భార్యను చేశాడా?
He could have made a servant.
ఒకవేళ ఒక దాసిని,
he could have said, okay, Adam needs a helper, I'll make a servant for him.
ఆదాముకు ఏదైనా సహాయం చేయడానికి మనిషి కావాలి, నేను ఒక పని మనిషి చేస్తాను అనుకున్నాను. కాదు,
he made a wife,
భార్య చేశాడు.
You young people, would you like a servant or a wife?
యవరస్తులైనటువంటి వాళ్ళు మీకు పని మనిషి కావాలా లేకపోతే భార్య కావాలా?
Adam didn't want a servant, he wanted a wife.
ఆదామునకు కావాల్సింది పని మనిషి కాదు, భార్య కావాల్సి వచ్చింది.
God gave him a wife.
దేవుడు తనకు భార్యని ఇచ్చాడు.
How did he give him a wife?
ఎట్లా భార్య?
హి పుట్ ఆడమ్ టు స్లీప్.
ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు దేవుడు.
స్లీప్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ డెత్.
ఈ మరణం అనేటటువంటి ఈ యొక్క నిద్ర అనేటటువంటిది మరణానికి సూచనగా.
వి కెన్ సే గాడ్ పుట్ జీసస్ టు డెత్ ఆన్ ద క్రాస్.
దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ మీద మరణానికి అప్పగించినప్పుడు,
దట్ ఇస్ జస్ట్ లైక్ పుట్టింగ్ ఆడమ్ టు స్లీప్.
అట్లానే ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు.
అండ్ జీసస్ స్లెప్ట్ ద స్లీప్ ఆఫ్ డెత్.
యేసుక్రీస్తు ప్రభువారు మరణ నిద్రలోనికి వెళ్ళినటువంటి రీతిగా,
అండ్ లైక్ గాడ్ మేడ్ ఎ హోల్ ఇన్ ఆడమ్ సైడ్,
ఆదాము యొక్క ప్రక్కలో దేవుడు ఒక గాయం చేసి,
అండ్ టుక్ అవుట్ ఎ బోన్ అండ్ మేడ్ ఎ వైఫ్,
ఒక ఎముకను ప్రక్కటెముకను తీసి దాంతో భార్య చేశాడు.
వెన్ జీసస్ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్,
యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు,
హిస్ సైడ్ వాస్ ఆల్సో పియర్స్డ్,
ఆయన ప్రక్కలో కూడా పొడబడింది.
అండ్ ఆల్ ద బ్లడ్ కేమ్ అవుట్,
ఎంతో రక్తం అంతా చింది బయటకు వచ్చింది.
అండ్ బికాస్ ఆఫ్ దట్ we are cleansed and we have become his wife.
దాని బట్టి మనం శుద్ధీకరించబడి తనకు భార్యగా అయ్యాము.
దట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఆడమ్ గాట్ హిస్ వైఫ్.
ఆదామునికి భార్య ఎలా వచ్చిందో అలాగానే యేసుక్రీస్తు ప్రభువారికి
వచ్చింది. గాడ్ కట్ ఓపెన్ హిస్ సైడ్ అండ్ టుక్ అవుట్ ఎ బోన్.
దేవుడు తన యొక్క ప్రక్కలో గాయం పెట్టి తన యొక్క ఎముక తీసినట్టు,
ఫస్ట్ పుట్టింగ్ హిమ్ టు స్లీప్,
మొట్టమొదట నిద్రపుచ్చాడు.
సో జీసస్ ఆల్సో వాస్ పుట్ టు స్లీప్ ఆన్ ద క్రాస్.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మీద ఆ నిద్రలోకి వెళ్ళాడు.
Death. And his side was pierced.
తన ప్రక్కలో బల్లెంతో పొడిచారు.
This time it was not a bone but the blood.
మరి ఈసారి వచ్చింది ఎముక కాదు, రక్తం వచ్చింది.
That blood cleansed and made a wife for him.
ఆ రక్తమే శుద్ధీకరించి మరలా దేవుని భార్యగా చేసింది.
And just like he said to Adam and Eve, you must be one, the father says you and Jesus must be one.
ఆదాము హవ్వలతో మీరు ఏకమై ఉన్నారని చెప్పినట్టుగానే తండ్రి అంటున్నాడు, యేసు ప్రభువారు సంఘము ఒకటైనారు.
That is the wonderful position into which the Lord is calling us.
మా ప్రభు ఎల్లప్పుడూ కోరేటటువంటి అద్భుతకరమైనటువంటి స్థానం.
So always say this to yourself.
ఆయన ఎల్లప్పుడూ కూడా నీతో చెప్తున్నాడు.
I am not a servant, I am a wife.
నేను ఆయనతో చెప్పాలి, నేను పని మనిషిని కాదు, భార్యను.
I am not a servant of Jesus, I am the bride of Jesus.
యేసుక్రీస్తు ప్రభువారికి నేను పని మనిషిని కాదు, దాసిని కాదు, ఆయన పెండ్లుకు మాత్రం.
He doesn't love me like a servant, he loves me like his bride.
ఆయన పని మనిషిని ప్రేమించినట్టు ప్రేమించట్లేదు. భార్యను ప్రేమించినట్టు, పెళ్ళికి మాత్రమే ప్రేమించినట్టు.
A rich man may be a very kind man and he may be kind to his servants.
మరి ఒక ధనవంతుడు ఒకవేళ దయ కలిగి ఉండొచ్చు, పని చేసే మనుషులలో దయ చూపించొచ్చు.
Like that God is kind to so many people in the world.
అట్లనే దేవుడు లోకంలో అనేక మంది దయ చూపిస్తున్నాడు.
Think how that rich man will love his own wife.
మరి ఒకవేళ ఆ ధనవంతుడు తన సొంత భార్యను ఎట్లా ప్రేమిస్తాడు?
That is how God loves us.
అట్లనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు.
So we must rejoice in that love.
గనక ఆ ప్రేమలో మనం ఆనందించాలి.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father,
పరలోకపు తండ్రి,
I want you to think of, dear brothers and sisters, I want you to think of what you heard just now.
ప్రియ సహోదరులారా, సహోదరిలారా, మీరు ఏమైతే విన్నారో దాని గురించి మీరు కొంచెం ఆలోచించాలని కోరుతున్నాను.
And ask the Lord to give you a soft heart.
మీకు మెత్తని మృదువైన హృదయం ఇవ్వమని ప్రభువుని అడగండి.
And to save you from being a servant to be the bride of Jesus Christ.
Oka dasiga pani manishiga unta kaakunda Yesu Christu prabhu variki pendlu kumartige undataniki meer adagandi.
Heavenly Father, help us each one.
Paralokam tandri maalo prati okkariki meer sahayam cheyandi
to live the way you want us to live.
Mem ye reethiga jeevinchala meer korutunaro aa reethiga mem jeevinchadam.
We pray in the name of the Lord Jesus Christ.
Aa prabhu ani Yesu Christu vaari naamana prarthisthunnam tandri.
Amen.
Amen.